ఆధ్యాత్మికత యొక్క ఆధారభూతమైనటువంటి కొన్ని సూత్రాలు మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ సూత్రాలు బాగా నలగకుండా ఆ కాన్సెప్ట్ తెలియకుండా ఆధ్యాత్మిక జగత్తులో మనం ముందుకు వెళ్ళలేము. అందువల్ల మళ్ళీ మళ్ళీ చెప్పినదే చెప్తున్నాను అనేది కాదు విషయం. అక్కడ చెప్పినది మీకు ఎంత అర్థమైంది, అది ఎంత మీరు మీ జీవితంలో పాటించుకోగలుగుతున్నారు అన్నది ఇంపార్టెంట్. ఆధ్యాత్మికత అనగానే మనకి దేవుడు లేకపోతే మతాలు ఇవి గుర్తొస్తాయి, అవి గుర్తు రాకూడదు. ఆధ్యాత్మికత అనగానే మీకు తెలియాల్సింది ఏంటి అంటే ఇట్ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్, జీవించేటటువంటి విధానం. ఇంకా కరెక్ట్గా చెప్పుకోవాలంటే ద ఆర్ట్ ఆఫ్ లివింగ్, జీవించే కళ. పూర్వకాలంలో దాన్ని ఆధ్యాత్మికత అనేవారు, ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే పనికిరాని వాళ్ళందరూ చేసే పని అని అర్థం. ఎందుకని పనికిరాని వాళ్ళందరూ చేసే పని అని అంటాను అంటే, ఉదాహరణ చెప్తూ ఉంటాను నేను, మా కాలేజీలో తెలుగు డిపార్ట్మెంట్లో ఒక లెక్చరర్ ప్రహ్లాద చరిత్ర మీద రీసెర్చ్ చేస్తుంది, పిహెచ్డి. మాకు ఈ స్పిరిచువలిజంలో ఇంట్రెస్ట్ ఉంది కనుక నాతో డిస్కస్ చేస్తూ ఉండేది, ఇలాగ జరిగింది, మా గైడ్ ఇలా చెప్పాడు, ఈ ఫలానా పుస్తకాలను ఇలా రాసింది ప్రహ్లాద చరిత్ర గురించి అని. ఒకరోజు కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని నా దగ్గరికి వచ్చేసి, ఎంత ఘోరం మాస్టారు, హిరణ్యకశిపుడు అంత చెడ్డవాడు ఎవడు లేడు, కొడుకు నారాయణ నారాయణ అని భజన చేసుకుంటూ ఉంటే భజన చేసుకునివ్వకుండా హింసించాడు, కొండల మీద నుంచి తొయించాడు, ఏనుగుల చేత తొక్కించాడు, విషం ఇచ్చాడు, మంటల్లోకి తోశాడు, ఇంత అన్యాయం మాస్టారు, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడిగింది. ఇంజనీరింగ్ కోసం లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు అని. ఓ పని చేయి, మీ అబ్బాయిని పంపించు, నేను నారాయణ మంత్రం ఇస్తాను. చెప్పింది అర్థమైందా? ఒక్క క్షణం ముందు ఏం చెప్పారు, నిర్ణయకప్పుడు చాలా చెడ్డవాడు, నారాయణ నారాయణ అంటే పిల్లవాడిని బాధ పెట్టాడు. మీకు కరెక్ట్ అనిపించింది అది, కానీ మీ పిల్లవాడు నారాయణ నారాయణ అంటే మీకు నచ్చదు. అంటే నారాయణ కాన్సెప్ట్ స్కూల్లో చదివితే అది వేరే విషయం, దాని గొప్ప ఉంది. అదేం మాస్టర్ అంటే ఏమిటి, మీరు అనుకునేది ఒకటి, ఆచరించేది ఒకటి. అది మీకు చాలా స్పష్టంగా అర్థమవుతే ఈ బాధలు రావు మీకు. మీరు అనుకున్నదే ఆచరిస్తే అసలు బాధ రాదు. రాక్షసులకు ఎప్పుడు బాధ లేదు, దేవర్ ఆల్వేజ్ హ్యాపీ. దుర్యోధనుడు ఆల్వేజ్ హ్యాపీ, చనిపోతున్నప్పుడు కూడా రాజుగానే తెచ్చాడు, పాండవులు అడుక్కుతున్నారు కదా, ఊడిగం చేశారు. దుర్యోధనుడు ఊడిగం ఏం చేయలేదు, ఆశీర్వాదం కూడా ఇస్తున్నప్పుడు దుర్యోధనుడిని అభిమాన ధనుడు అని పోలుస్తాం మనం. అభిమానం ఉండాలి అంటే దుర్యోధనులాగా ఉండాలి అంటే అందులో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ చెప్తున్నాను. ఇక్కడ ఈనాడు మన జీవితాలలో ఓ డయాకర్డ్ అంటే ఒక విభజన జరిగింది. మన జీవితం రెండు ముక్కలుగా చీలింది. మనమేమో దుర్యోధనులలాగా జీవించాలని కోరిక, కానీ మనం ఎవరిలాగా కనిపించాలి పాండవులలాగా కనిపించాలి. అది మన ప్రాబ్లం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురించి చెప్తున్నాను. జీవించే కళలో మనందరి ప్రాబ్లం ఏంటి అంటే వీఆర్ మెటీరియలిస్టిక్ ఇన్ నేచర్. మన దృష్టికోణం ఎప్పుడు భౌతికం. అదే గాయత్రి చేస్తున్నావు, నీకేం లాభం అయింది? నాకు ఉద్యోగం వచ్చింది, రైట్. గాయత్రి మంత్రం మంచిది. మా అమ్మాయికి పెళ్ళయింది, రైట్. గాయత్రి మంత్రం ఇంకా మంచిది. బిజినెస్లో నష్టాలు వస్తున్నాయి, గాయత్రి మంత్రం చేస్తే నష్టాలు తీరిపోయాయి. అబ్బో ఇంకేముంది, గాయత్రి మంత్రం చాలా గొప్పది. ఇక్కడ మీరు గాయత్రి మంత్రం గురించి మాట్లాడటం లేదు. యాక్చువల్గా మీది స్ట్రెస్ దేని మీద ఉంది? అమ్మాయి పెళ్ళయిందా లేదా, అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా లేదా, నా కష్టాలు. ఎటువంటి కష్టాలు? భౌతికమైనటువంటి కష్టాలు. దీనివల్ల తీరేయా లేదా అంటే మీ జీవితం యొక్క కొలబద్ద ఏమిటి అంటే భౌతికత, ఫిజికల్. రోగం తగ్గిందా? మంచిది. ఆసనాలు, ప్రాణాయామాలు, వైద్యం ఏమవుతుంది అంటే డయాబెటీస్, బీపీ క్యూర్ అయిపోతుంది, రైట్. మేము జాయిన్ అయిపోతాం. 99.9% ఈనాడు యోగాసనాలు, ముఖ్యంగా ఎస్ఎస్ఐ క్లాసెస్లో అక్కడ చెప్పబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం ఉన్నది. మీలో ఎవరైనా ఎస్ఎస్ఐ పేరు విన్నారా? ఎవరు విన్నారు? అందరూ విన్నారు కదా. ఎస్ఎస్ఐ ఎంతమంది చేశారు? చేశారు కదా. ఏముంది అందులో అద్భుతమైనటువంటి జ్ఞానం? జీవించే కళ. అది పట్టుకోలేదు. ఎస్ఎస్ఐ గురూజీలే చెప్పారు. మీలో గురూజీలు కూడా ఉండవచ్చు, నేను కాదంటే లేదు, క్రిటిసైజ్ చేయటం లేదు. కానీ సిద్ధ సమాధి యోగ ఎస్ఎస్ఐ అంటే అదే కదా. అంటే ఏంటి, యోగములో నీకు సిద్ధి లభించినటువంటి యోగము అని అర్థం. సిద్ధ సమాధి యోగ అంటే సమాధి సిద్ధించినటువంటి యోగము. అంటే సిద్ధ సమాధి యోగం మీకు ఏమి ఇవ్వాలి? సమాధి స్థితి ఇవ్వాలి. వచ్చిందా మీకు సమాధి స్థితి? అసలు ఎస్ఎస్ఐ అంటే సమాధి స్థితి సహజంగా సిద్ధించే యోగము అని ఎంతమంది ఇది? ఎందుకంటే దానికోసమే వెళ్తాం నేను. ఇది అది చాలా గొప్పది. స్టార్ట్స్ విత్ సిద్ధ సమాధి. సిద్ధ అంటే అచీవ్డ్. మీరు రేఖాగణితంలో, నాకు ఇక్కడ తెలీదు తెలుగులో ఏం రాస్తారో, మేము నార్త్ ఇండియాలో థీరమ్స్ ఉంటాయి కదా, చివరి ఏం రాసేవాళ్ళం అంటే ఇది సిద్ధం, ఈ విధంగా ఇది సిద్ధింపబడినది, ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్. ఇంకేత సిద్ధ సమాధి అంటే అర్థం ఏంటి? ఈ యోగా చేయటం వల్ల నీకు సమాధి సిద్ధిస్తుంది. ఇది నేను ఎందుకు చేస్తున్నావు? డయాబెటీస్ పోగొట్టుకోవటానికి, ఒబేసిటీ పోగొట్టుకోవటానికి, లేకపోతే రాళ్ల మీద కూడా మీరు ఉత్తికాలతో నడవగలరు అని తెలుసుకోవటానికి. అంటే ఎంత గొప్ప లెవెల్ ఆఫ్ ఇంటెలెక్చువల్ యోగా దేనికి మార్చేసాం మనం? కారణం ఏంటంటే వీఆర్ మెటీరియల్ దిస్. భౌతికత అనేటటువంటి దానిని మీరు వదిలేయగలిగితే తప్ప ఆర్ట్ ఆఫ్ లివింగ్ రాదు, జీవించే కళ రాదు. ఎవడైనా దేశం కోసం ప్రాణం ఇచ్చేస్తే వాడి గురించి సినిమాలు తీయొచ్చు. భగత్ సింగ్ గురించి కానీ మన పిల్లవాడు దేశం కోసం ప్రాణం ఇస్తే మీరు ఒప్పుకోరు. కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఎక్కడ మీకు మీ జీవితంలో తృప్తి ఎక్కడ మిస్ అవుతున్నారంటే, మీరు ఒక పక్క మీకేంటి అది చాలా గొప్పది అనిపిస్తుంది, లోపల తెలుసు మీకు దేశం కోసం ప్రాణాన్ని ఇచ్చేటువంటి వాడి ఫోటోలేగా ఉంటే. కోటీశ్వరుల ఫోటో ఆవిడ పెట్టుకోడు, రాక్ఫెల్లర్ చాలా కోటీశ్వరుడే, కానీ నాకు తెలిసి రాక్ఫెల్లర్ ఫోటో ఆవిడ పెట్టుకోడు కదా. బిర్లా టెంపుల్ అంటాం వెంకటేశ్వర స్వామి టెంపుల్ని. ముందే ఎక్కడైనా హైదరాబాద్లో బిర్లా టెంపుల్? బిర్లా టెంపుల్ ఏమని పిలుస్తాం మనం? శివాలయాన్ని శివ టెంపుల్ అంటాం, రామాలయాన్ని. మరి బిర్లా టెంపుల్ అంటే అక్కడ ఎవరి విగ్రహం ఉండాలి? మరి లేదుగా. మీకు అర్థమవుతుందా? మన ఆలోచన విధానంలో డబ్బు భౌతికమైనటువంటివే తప్ప మిగతా వాటికి మీకు విలువ లేదు. అది విలువ ఎప్పుడైతే లేవు, మీరు దానికోసం ప్రయత్నించారు. ఎప్పుడు దానికోసం ప్రయత్నించారో మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా అది అనవసరం అనిపిస్తుంది. తమాషా అదే. దేనికి మీరు విలువ ఇవ్వరో కొన్నాళ్ళు పాటు దానికి విలువ ఇవ్వటం మానేస్తే ఇంకా అది చెయ్యాలనిపించదు మీకు. ఏమవుతుంది? ఏమవుతుంది కనుక ప్రశ్న ఏంటి అంటే, దేశం కోసం ప్రాణం ఇవ్వకపోతే ఏమవుతుంది? 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 మా తాతగారు చెప్తూ ఉండేవారు, ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయిపోతాం. ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అవటం అంటే ఇంకో అర్థం కానీ, ఆ ప్రీ ఇండిపెండెన్స్ ఏరియాలో కాంగ్రెస్ ఒకటే పార్టీ ఉండేది, అందులో జాయిన్ అవ్వాలంటే నువ్వేమవుతావు? ఎన్ని ఉద్యోగం పోతుంది? ఆస్తులు ఏమైనా ఉంటే ఆస్తులు తీసుకువేసుకొని పడితే బ్రిటిషర్స్ వల్ల, ప్లస్ నీ కుటుంబాన్ని వాళ్ళు హింసిస్తారు ఎక్కడుందో చెప్పమని. ఇదంతా రెడీ అయి చేశారు నెహ్రూ వాళ్ళు, సుఖం కోసం ఏం చేయలేరు. అందువల్ల చాలా పుస్తకాలు వచ్చాయి యాక్టర్ నెహ్రూ హూ అని, నెహ్రూ తర్వాత అసలు దేశం ఏమిటి అని పుస్తకాలు వచ్చాయి. ఇంకేత అప్పుడు దేశం గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు కనుక, ఇప్పుడు ఎవడు ఆలోచించటంలే. యాక్టర్ నెహ్రూ హూ అనే ప్రశ్నే రావటమే బానే ఉంది కదా. నెహ్రూ చచ్చిపోతే ఏమైంది? బాగానే ఉంది కదా. బాగానే ఉంటుంది నీకు లక్ష్యం లేకపోతే, నైతిక విలువలు లేకపోతే, జీవిత విలువలు లేకపోతే అంత బాగానే ఉంటుంది. జంతువుకి ఎవడు చీఫ్ మినిస్టర్ అవుతే ఏంటిట తేడా ఉంటుందా? యాక్చువల్గా మీకు కూడా జంతువులలాగే ఎవడు చీఫ్ మినిస్టర్ అవుతే ఏంటిట ఏంటిట? మాకేం తేడా లేదు. ఉందా? మీకు తేడా ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఇన్నాళ్ళు నా 60 ఏళ్ల జీవితంలో ఎవడు ప్రైమ్ మినిస్టర్ అయినా ఎవడు చీఫ్ మినిస్టర్ అయినా నా జీవితంలో ఏ మార్పు రాలేదు. ఇంకేత ఐ వాజ్ నెవర్ వరీడ్ దేశం ఎటు వెళ్తుందో, ఫలానా వాడు దేశాధిపతి అయితే దేశం ఎటు తీసుకెళ్ళిపోతాడు, నేను ఎప్పుడూ ఆలోచించలే. చెప్తుంది అర్థమవుతుందా? నేను ఏ విషయం గురించి మీకు ఎక్కించటానికి ట్రై చేస్తున్నానో, మీ జీవితానికి ఒక విలువ ఇచ్చుకోకపోతే గాయత్రి మంత్రం అయినా ఒకటే, సిద్ధ సమాధి యోగ అయినా ఒకటే, నాస్తికుడైనా ఒకటే, నక్సలైట్ అయినా ఒకటే, ఏం లేదు, నథింగ్. ఇంకా మొట్టమొదట మీరు జీవితానికి ఉద్దేశం ఏమిటి దానికి మీరు ప్రశ్నకి జవాబు ఇవ్వగలిగితే, వై డూ యూ వాంట్ టు లివ్? తమాషా ఇప్పుడు ఈ క్షణంలో భగవంతుడు ప్రత్యక్షమై నువ్వు అడిగింది ఇస్తాను అంటే నువ్వేమడుగుతావు అంటే చాలా మంది బుర్రగొక్కుంటారు. క్లినిక్ ప్లస్ వాడకపోయినా ఏమడుగుతావు? పెద్ద ప్రాబ్లం. ఇంచేత అసలు నువ్వు ఎప్పుడైనా ఏదైనా అనుకుంటేగా నాకు ఇది కావాలని నువ్వేమనుకోలే. నువ్వేమనుకుంటావు? నాలో ముందే నా దగ్గరికి వచ్చి అడుగుతారు, మా పక్కింటి వాళ్ళు అడుగుతున్నారండి. ఎవరు అడుగుతున్నారు? ఏమని అడుగుతున్నారు? మీ అమ్మాయికి పెళ్లి ఎప్పుడు చేస్తావు? అదే నాకు ఎందుకు చెప్పాడో నాకు తెలియదు. భాష నాతో సంభాషణ ఇలాగే మొదలవుతుంది. చాలామంది నాకు ఫోన్ చేస్తారు, ఏమీ లేదు మాస్టారు అని మొదలవుతుంది. ఏమీ లేదు అన్నదానికి ఎందుకయ్యా నాకు ఫోన్ చేయటం? భావం అర్థమవుతుంది. మీరు ఆలోచించండి, మీరు కూడా సంభాషణ ఇలాగే మొదలెడతారు ఫోన్లో. ఏదో ఉంది లేకపోతే ఫోన్ చెయ్యవు, కానీ ఏమని మొదలెడతావు? ఎందుకంటే మీకు మనసులో తెలుసు అది అనవసరమని, అనిఇంపార్టెంట్ అని, ఏమీ లేదని. కానీ అదే ముఖ్యమైపోతుంది మీకు. కానీ లోపల మీ మాటలే మీకు ఏమని చెప్తున్నాయి? ఏమీ లేదు. ఇంకేనా? యువర్ వర్డ్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ దెన్ వాట్ యువర్ టాకింగ్ అబౌట్. ఏమీ లేదని నువ్వు ఎందుకంటున్నావు అంటే నీకు తెలుసు ఏమీ లేదని. దాని తర్వాత నెక్స్ట్ ప్రశ్న ఏంటి? పక్కింటి వాళ్ళు అంటున్నారు. ఏమని అంటున్నారు? పెళ్లి మీ అమ్మాయికి ఎప్పుడు చేస్తావు అంటే పక్కింటి వాళ్ళు అడగకపోతే 99.9% పేరెంట్స్ వాళ్ళ అమ్మాయి పెళ్లి గురించి పట్టించుకోరు అని నాకు అర్థమవుతుంది. దాన్ని బట్టి పక్క వాళ్ళు మీ వాడికి ఇంకా ఉద్యోగం రాలి. నా జీవితంలో జరిగిన సంఘటన చెప్తాను, నేను ఎలా రియాక్ట్ అవుతానో మీరు అలా రియాక్ట్ అవ్వటం నేర్చుకుంది. నేను కాలేజీలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు
నేను ఒక్కడనే ఉంటాను కనుక, ఫ్యామిలీ లేదు కనుక, మా నాన్నగారు మా తమ్ముడు దగ్గర ఉంటారు. ఒకళ్ళు వచ్చి నాతో అన్నారు, మీరు గురువులు, ఇతరులకి మార్గం చూపించేవాళ్ళు, తండ్రి ఎక్కడుండాలి? పెద్ద కొడుకు దగ్గర ఉండాలి. ఏం బాగలేదు మాస్టర్ అని. కరెక్ట్, రా కూర్చోండి. మా నాన్నగారు అడ్రస్ ఇరిగింది, నువ్వు వెళ్ళి మా నాన్నగారిని తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకో. లాజిక్ అర్థమైంది ఎందుకు చెప్పాను? దీనికి విలువ ఇస్తారు మీరు, పక్కవాడు ఏమంటాడు అని. నేను విలువ ఇవ్వను. దేనికి విలువ ఇవ్వాలో దానికి విలువ ఇస్తారు. మా నాన్నగారు ఎక్కడ సుఖంగా ఉంటారు అన్నది ఎవరు నిర్ణయించాలి? నేను కదా, లేకపోతే నా కుటుంబం వాళ్ళు. నువ్వు పెద్ద పోజు కొడుతున్నావు కదా, వచ్చి నువ్వు చేయి, పెట్టుకో అన్నాను. మరి నా దగ్గరికి రాలేవాడు. గుంటూరులో నేను ఉన్నంత వరకు మా ఇంటి నుంచి ఐదో ఇంట్లోనే ఉండాడు. ఏప్పుడు నేను వస్తుంటే పక్కకి వెళ్ళిపోయాడు. ఇంచేత రెండుసార్లు కనిపిస్తే చెప్తే ఇంకా మా నాన్నగారిని తెచ్చుకోలేదా నేను? నీకు అర్థమైందా ఎందుకు చెప్తున్నాను? జీవితంలో మీకు ఏం కావాలో అది చూసుకోండి. పక్క వాళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచించే దద్దమ్మలు ఆధ్యాత్మికతకి పనికిరారు. యు కాంట్. పక్క వాళ్ళు రాముణ్ణి ఇప్పుడు తిడుతూ ఉంటారు, కృష్ణుణ్ణి తిట్టేవాళ్ళు ఉన్నారు, లేదా? ఇట్ డిపెండ్స్ మీ వ్యూ పాయింట్ ఏంటో. ఇంతకీ రాముడు కరెక్ట్ చేశాడా తప్పు చేశాడా? నువ్వు రామదాసు అవుతే మళ్ళీ అవుతే రాముడు చేసింది కరెక్ట్. కృష్ణ భక్తుడు అవుతే ఇంతకీ ఎవరు రైట్? లైఫ్ పర్పస్ తెలిస్తే అప్పుడు కానీ మీకు అర్థం అవుతుంది. ఇంకా నేను ఇక్కడ ఈ క్లాసెస్లో చెప్తున్నది ఏంటి అంటే, హౌ టు లివ్. నీ ఫిజికల్ కంఫర్ట్ గురించి నేను మాట్లాడటంలో ఏంటంటే, నీకు జీవించటం అంటూ వస్తే ఎలా ఉన్నా ఆనందంగా జీవించగలవు, ఎలా ఉన్నా ఆనందంగా జీవించగలవు. జీవించటం రాకపోతే ఎంత ఆనందదాయకమైన భౌతిక పరిస్థితులున్నా జీవించటం చేత అది ఫస్ట్. మళ్ళీ 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 మీ బుర్రకు ఎక్కించుకోండి. ఇక్కడ నేను చెప్తున్నటువంటిది స్పిరిచువలిజం అని మీరు ఏది భ్రమపడుతున్నారో, భగవంతుల గురించి కానీ, దేవతల గురించి కానీ, గురువుల గురించి కూడా నేను చెప్పటం లేదు. కేవలం నేనేం చెప్తున్నాను అంటే, హౌ టు లివ్. ఆ హౌ టు లివ్ అన్నది ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా, వాడెవడో వచ్చి మా నాన్నగారు ఎక్కడుండాలో అని చెప్తే ఆ రోజు నాకు నిద్ర పట్టక, అయ్యో వాడు అలా అంటున్నాడు అని మా నాన్నగారు నేను తెచ్చేసుకుని ఆయన్ని హింసించేసి, ఎందుకంటే ఆయన కంఫర్ట్స్ ఉండదు నా దగ్గర. ఒక్కడే ఉంటే నాకే కంఫర్ట్, లేకపోతే ఆయనకేం కంఫర్ట్. ఇదంతా ఎందుకు చేశాను నేను? నా ఇంటి నుంచి ఐదో ఇంటి వాడు నా దగ్గరకు వచ్చి ఆ మాట అన్నాడు. మీ దగ్గర ఐదో ఇంటి వాడు కాబట్టి ఆరో ఇంటి వాడు అంటాడు, లేకపోతే మీ ఆఫీస్లో కొలీగ్ అంటాడు, లేకపోతే మీ స్నేహితులు అంటారు. మీకు ఆ దమ్ము ఉండాలి. ఏంటి ఆ దమ్ము ఉండాలి అంటే, ఐ నో వాట్ ఈస్ గుడ్ ఫర్ మీ. నాకు ఏది మంచిదో అది నాకు తెలుసు. మంచిది అని కూడా ముందు అనుకోవద్దు. మంచిది మనం అనాల్స్, నాకు ఏది సుఖకరమో నాకు తెలుసు. ఇతరులు చెప్పింది నేను ఫాలో అవ్వను, అది మొట్టమొదట మీరు మళ్ళీ మళ్ళీ చెప్పుకోండి. ఇంచేత మీరు నాతో చెప్పండి, నాకు ఏది సుఖకరమైనదో నాకు మాత్రమే తెలుస్తుంది తప్ప బయట వాడికి తెలీదు. అందువల్ల దట్ ఇడియట్, చెప్పండి దట్ స్టూపిడ్ ఫూల్, ఏం చెప్పినా వినను. చాలు, అసలు మీరు ఆనందంగా జీవించడం వచ్చేసింది మీకు. అంటే ఆ ఎదుటివాడు ఎవడు? స్టూపిడ్. ఇంకా రకరకాల తిట్లు నేర్చుకోవాలంటే గోదావరిలో హీరోయిన్ తిట్టింది హీరోని, ఆ తిట్లన్నీ మీరు చూసుకోండి. మంచివమ్మా, ఆ తిట్లు అలవాటు అవ్వాలి. ఇప్పుడు ఈ తిట్లు తిడితే మీకు అర్థమైంది కదా, ఎదుటవాడు మీ లైఫ్ గురించి మాట్లాడితే హూ ఇస్ హీ? హీజ్ ఎ స్టూపిడ్, హీజ్ ఎ ఫూల్. మీకేది కావాలో నీకు తెలుస్తుందా, వాడికి తెలుస్తుందా? వాడు చెప్పాడని మీరు బాధపడుతున్నారేంటి? ఇది మీకు మొట్టమొదట మీకు అవగాహన అవ్వాల్సినటువంటి విషయం. గురువు చెప్పినా వినబాకండి, నథింగ్ డూయింగ్. నాకేది సుఖమో గురువుకి ఎట్లా తెలుస్తుంది? నేను గురువు దగ్గరికి ఎందుకు వచ్చానంటే నాకు తెలుసు కనుక నాకేది సుఖం కాదా? గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళాను నేను? నాకు అక్కడికి వెళ్తే సుఖం ఉంది కనుక. గురువు అనుకోవచ్చు నేను ఏమీ చెప్పటం లేదు వీడికి, కానీ గురువుకి తెలియదు. ఇలా వాడు ఆ కుర్చీ మీద నుంచి దిగ్గాని శిష్యుడు ఏం చేస్తాడు? హీఈస్ వెయిటింగ్ ఫర్ దట్ సీట్. పాయింట్ అర్థమైంది. అప్పుడు శిష్యుడు కరెక్ట్, ఎందుకంటే హీ నోస్ వాట్ హీ వాంట్స్. నేను నౌతాలకి చెప్పిన లైఫ్ పర్పస్, చాలా మందికి మీకు ఏది అసలు కరెక్ట్ తెలీదు. సొసైటీ ఏం చెప్తే అది కరెక్ట్. సొసైటీలో అమెరికన్ సొసైటీ ఒకలా చెప్తుంది, బ్రిటిష్ సొసైటీ ఒకలా చెప్తుంది, ఆఫ్రికన్ సొసైటీ ఒకలా చెప్తుంది, ఇండియన్ సొసైటీ ఒకలా చెప్తుంది. ఇంతకు ఏది రైట్ మీకు తెలియదు. ఇంకేంటే యూ నెవర్ ఒక సింగిల్ మినిట్కి కూడా సొసైటీ నుంచి నిన్ను నువ్వు వేరు చేసుకుని జీవించలేదు. నువ్వు ఎప్పుడు ఆలోచించినా యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. తల్లి గాను, భర్త గాను, ఆఫీసర్ గాను, మీ ఇష్టం. అంటే మీకు ఒక లేబుల్ అర్పించుకుంటే తప్ప ఆలోచించలేరు. ఆఫీసర్గా ఆలోచించగలరు, అమ్మగా ఆలోచించగలరు, భర్తగా ఆలోచించగలరు, కొడుకుగా ఆలోచించగలరు. లేబుల్, ఈ లేబుల్స్ అన్ని తీసామనుకోండి, యు కాంట్ థింక్. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితో ఆలోచించండి. నో లేబుల్ ఏం చేయాలి? అర్థమవుతుందా? ఎంత భయంకరమైనటువంటి డిజర్ట్లో ఒంటరిగా జీవిస్తున్నావు మనం. అందుకని నేను ఒంటరిగా ఉంటే భయపెడతావు. అవడు కావాలి, యూ నీడ్ ఏ కంపెనీ. ఇంకంటే నీ లేబుల్కి అప్పుడు విలువ ఉంటుంది. నేను చెప్పింది అర్థమవుతుందా? నువ్వు ఏదో లేబుల్ పెట్టుకున్నావు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నేను తీసుకెళ్ళి ఏ సహారా డిజర్ట్లోనూ పడేస్తే నువ్వు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతే ఏంటిట, ఏమవుతే ఏంటిట. నువ్వు ఒంటరిగా ఉంటే, అంటే వితౌట్ ఎ లేబుల్, నువ్వు జీవించలేవు, భయపడిపోతావు. అర్ధరాత్రి కటిక చీకట్లో భయపడటానికి కారణం చీకటి కాదు, లేబుల్ లేదు. అది ఎప్పుడైనా ఆలోచించారా మీరు? పాయింట్ చెప్పింది అర్థమవుతుంది కదా? అంచేత నేను చెప్పేటటువంటిది ఇది అసలు మిమ్మల్ని రియల్ లైఫ్ వైపు తీసుకెళ్తుంది. కానీ కష్టమే అది. ఇంకేంటే మీరు ఒక విధమైనటువంటి జీవిత విధానానికి అలవాటు పడిపోయారు మీరు. మరి అయితే అలవాటు పడిపోయారు, నేను కాదంటే కానీ మార్చుకోవాలి అలవాటు. క్లియర్? ఇంకేత మొట్టమొదట నేను చెప్పింది ఏంటో అర్థమైందా? యూ షుడ్ డిసైడ్ యువర్ సెల్ఫ్. పక్కవాడు, మీ స్నేహితుడు, వాడు ఏం చెప్పాడు, వాడి ఒపీనియన్ తీసుకోండి. ఓకే, ఒపీనియన్ ఇట్స్ ఓకే. కానీ వాడు చెప్పాడు కనుక వాడు చెప్పినట్టు నేను వినకపోతే వాడు బాధపడతాడు అనే జాలితో మీరు త్యాగాలు చేయకండి. వద్దు, నేనే త్యాగాలు చేయాల్సిన పనిలే. సమస్య ఏంటో తెలుసా? అందరూ ఇలా జీవించటం మొదలెడితే అందరూ సుఖంగా ఉంటారు. ఇంకేత ఒక సిటీలో అన్ని గాజు మేడలే, అన్ని గాజుతో కట్టినటువంటి మేడలే. చచ్చిన ఎవడు ఎవడు దాని మీదకి రాయిస్తాడు. ఎందుకు ఇస్తాడు? అర్థమైంది కదా పాయింట్? అర్థమైందా? మనం అందరం జీవిస్తున్నది గాజు మేడల్లోనే. అందుకని భయపడతాం, వాడు చెప్పినట్టు వినకపోతే ఏమవుతుంది, వీడు చెప్పినట్టు వినకపోతే ఏమవుతుంది. కానీ మీరు గాజు మేడల్లో జీవించటం లేదు అని అర్థం చేసుకోండి. ఇట్ ఈజ్ యువర్ హల్యూసినేషన్. సొసైటీ కెన్ నెవర్ డిక్టేట్ యూ. నక్సలైట్ ఇన్ సొసైటీ డిక్టేట్ చేస్తుందా? చేస్తుందా? మాఫియా డాన్ని సొసైటీ డిక్టేట్ చేస్తుందా? ఓ గుండాని, ఓ రౌడీని సొసైటీ డిక్టేట్ చేస్తున్నాడా? వాడు సొసైటీని డిక్టేట్ చేస్తున్నాడా చెప్పండి? అంటే ఓ రౌడీ పార్టీ ఇండివిజువాలిటీ మీకు లేదా? ఓ రోడ్ సైడ్ రౌడీ డిక్టేట్ చేసేస్తాడు మిమ్మల్ని. ఇంకేట
నీ భయం వల్ల, నీ పిరికితనం వల్ల. మీరు 10 మంది ఉంటారు, రౌడీ ఒకడు ఉంటాడు. 10 మంది చేసి వాడికి చేతులు కాళ్ళు పీకేస్తే సత్యాడు అనమాట వాడు, ఎంత బలవంతుడైనా. కానీ మీరు పీకలేరుగా, ఎందుకు పీకలేదు? భయం. భయపడు, భయానికి మంది అవడే ఇవ్వలేడు, ఏ గురువు కూడా ఇవ్వలేడు. వంట అర్థమైందా? ఎందుకు ఇదంతా చెప్తున్నాను? రౌడీల మీద వెళ్ళి కొట్టడం నేను చెప్పటం లే. మీ జీవితం మీరు జీవించే ధైర్యం తెచ్చుకుంటే చాలు. నా తండ్రి అలా చెప్పాడు, నా ఫ్రెండ్ అలా చెప్పాడు, మా ఆఫీసర్ ఇలా జీవించమంటున్నాడు. కానీ రాళ్ళు విసరద్దు, వాడికి ఎదురు తిరిగితే ముందు నీకు ఉద్యోగం పోతుంది. లోపల వాళ్ళ ఆలోచన విధానానికి అనుగుణంగా మీరు ఆలోచించకపోతే చాలు. చెప్పింది అర్థమైందా? వాళ్ళని మీరు ఎదిరించక్కర్లే. తమాష ఏంటంటే, నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, వాళ్ళు చెప్పింది విని చేయకుండా ఉన్న మనుషులకు ఇష్టమే. దే నెవర్ అబ్జర్వ్ దట్ యు ఆర్ నాట్ డూయింగ్. చేయను అంటే కష్టం. ఒక చిన్న ఫార్ములా అర్థం చేసేసుకోండి ఎప్పుడైనా మీరు, ముఖ్యంగా పిల్లలు అర్థం చేసేసుకుంటే వాళ్ళు చాలా లాభాలు పొందగలుగుతారు. తల్లిదండ్రులు ఏం చెప్పినా ఏం చేయాలి? చేయను అనొద్దు. మీకు నచ్చింది చేసుకుంటే పో. ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను అర్థమైంది. హౌ టు లివ్ అనేది మర్చిపోయాం మనం. ప్రతి చోట ఈసారి మీరు మీ ఇళ్లలో మాట్లాడుకుంటున్నప్పుడు, స్నేహితులతో మాట్లాడుకుంటున్నప్పుడు ఇది ఆలోచించండి. మీరు ఏదైనా ఒక మాట కానీ ఒక డెసిషన్ కానీ మీరు తీసుకుంటూ ఉంటే, ఆ డెసిషన్ మీరు ఎందుకు తీసుకున్నారు? ఎందుకు తీసుకుంటారు? 99.9% బికాజ్ ఆఫ్ ది అదర్. స్పిరిచువల్ లైఫ్లో, ద వే ఆఫ్ లివింగ్లో, స్పిరిచువల్ లైఫ్ అంటే నా ఉద్దేశం, ఇఫ్ యూ వాంట్ టు లివ్ కరెక్ట్లీ ద డెసిషన్ మస్ట్ బి యువర్స్. అది రెండో పాయింట్. మొదటి పాయింట్ ఏంటి అంటే, డెసిషన్ ఈజ్ యువర్స్. మొదటి పాయింట్ ఏం చెప్పానంటే, ఇతరుల మీద ఆధారపడకండి. ద అదర్ మ్యాన్ ఈజ్ ఏ ఏంటి వాడికి అడ్జెక్టివ్స్? గోదావరి సినిమా. గోదావరి సినిమాలో ఏంటి అడ్జెక్టివ్స్? ఎక్కడి నుంచి ఎవరమ్మా అమ్మ? హీరోయిన్, హీరోని ఎన్ని రకాల తిట్లు తిట్టిందో నాకు రేపు మీరు లిస్ట్ సబ్మిట్ చేయాలి. ఇందుకు ఆ తిట్లన్నీ మీరు మీరు ఇలా చెయ్యాలని ఎవరు చెప్పినా, గురువు అయినా తండ్రి అయినా అమ్మైనా, పైకి తిట్టబాకండి. హీరోయిన్ కూడా పైకి తిట్లే, అద్దం ముందు తిట్టింది, వాడి ముందు తిట్లే కదా. అండ్ ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. హాస్యానికి చెప్తున్నట్టు ఉన్నా, మీకు తెలియాలి అసలు ఎదుటవాడు అంత వెధవా. నా జీవితాన్ని ఎలా జీవించాలో నాకు చెప్తున్నవాడు మూర్ఖుడు. వాడి జీవితం వాడిని జీవించుకోమను. నేను ఎలా జీవించాలో నాకెందుకు చెప్పాలి అనేటటువంటి ఆ టెనాసిటీ. హూ ఇస్ ద అదర్ మ్యాన్ టు టెల్ మీ హూ ఎవర్ ఇట్ ఈస్? కానీ మీరు ఏం చేయొచ్చు? సలహాలు అడగచ్చు. ఆ సలహాలు కూడా హీరోయిన్ అడిగింది ఆ సినిమాలో, నేను బాగున్నానా, నేను బాగోలేనా అని ఒక పాట కూడా పాడిస్తుంది. కానీ వాడు ఏం జవాబు చెప్పాడో పట్టించుకోలే. షీస్ కరెక్ట్. నాకు చాలా నచ్చింది అందుకే గోదావరి. ఇట్ షోస్ హౌ టు లివ్ ఇండివిజువాలిటీ. క్లియర్? అప్పుడు రెండో పాయింట్కి వస్తాం. హౌ టు లివ్లో యూ షుడ్ డిసైడ్ యువర్ సెల్ఫ్. మరి వాడు చెప్పింది వినకపోతే నువ్వేం చేయాలి? ఇంకా నువ్వు డిసైడ్ చేసుకో. నువ్వు ఎప్పుడైతే డిసైడ్ చేసుకుంటావో వచ్చిన సిచ్యువేషన్కి ఎవరు బాధ్యులు? నువ్వే. అక్కడ నేను చెప్పింది అన్ని పరిస్థితులకు నువ్వే కారణము. అక్కడికి వచ్చింది అనమాట. దాని వెనకాతల ఇంత ఫిలాసఫీ ఉంది. ఒకసారి ఆ పాయింట్ నీకు వచ్చేసాక ఎవరిని బ్లేమ్ చేయవు. నాకు చాలామంది ఫోన్ చేసి చెప్తారు, నువ్వేంటి గురువు అయ్యా, నా జీవితం ఎలా ఉంది అని. ఇలాంటి గురువుని అడుగుతేయాలి నా భావం. నేనేమంటా, నీ కర్మంట, నేను అన్ను పాపం వాళ్ళని. ఎవడైనా వచ్చి మాస్టారు నాకు ఇలా జరగటం లేదు అంటే నేనేం చెప్పాలి? ఈ ఫిలాసఫీ చెప్పేవాడు నీ కర్మరా అంట. యూ హ్యావ్ డిసైడెడ్ లైక్ దట్. నేనేం చేసేది? అర్థమవుతుందా? కానీ అది నీ కర్మ అయినప్పుడు కర్మని నువ్వు దాటగలవు ఉంటే అంటే నీ చేతిలో ఉంది. ఇతరుల వల్ల నీ కష్టాలు వస్తే నువ్వేం చేయలేవు. ఎవడు సవరించాలి ఇతరుల వల్ల కష్టాలు వస్తే? వాడు సవరించాలి. కానీ నీ వల్లే నీ కష్టం వచ్చిందనుకో, అప్పుడు ఎవడు సవరించాలి? అది గుర్తుంచుకోండి. అంటే ఏంటి, దిస్ గివ్స్ యూ ద గోల్డెన్ కీ. ఓ అద్భుతమైనటువంటి తాళం చెవి మీ చేతిలో పెడుతున్నాను, మీరు సుఖపడదలుచుకుంటే ఖచ్చితంగా సుఖపడగలరు. ఇప్పుడు మీరు ఎందుకు సుఖంగా లేరు, మీరు సుఖపడాలని నిర్ణయించుకోలేదు. యు ఆర్ డిపెండెంట్ ఆన్ అదర్స్. ఇది క్లియర్గా ఉంటే మిగతా స్టెప్స్ మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి. అందుకనే మొదటిసారి చెప్పింది మళ్ళీ చెప్తున్నాను, యాంగిల్ మార్చి. వెరీ క్లియర్. యు లివ్ యువర్ లైఫ్ యువర్ సెల్ఫ్. ఆస్క్ అదర్స్ ఒపీనియన్ బట్ డెసిషన్ ఈజ్ యువర్స్. అది కూడా గోదావరిలో చాలా బాగా చెప్పాడు. వాడు ఐపీఎస్ ఆఫీసర్. మీలో గోదావరి ఎంతమంది చూశారు, చూసావు కదా. వాడు ఐపీఎస్ ఆఫీసర్, ట్రెజరర్ హంట్కి వెళ్తున్నాడు. ఈవిడ గారు ఎడం వైపు వెళ్ళు అని చెప్పింది. ఏమైంది, ట్రెజర్ దొరకలేదు. అంటే ఏమన్నాడు వాడు, ఇంకా జీవితంలో చచ్చిన నేను. అంటే ఆవిడ ఏడ్చేసింది, ఎడవకూడదు, హీరోయిన్ ఒకటి ఏడ్చుండేది కాదు. సరే నేను నీ మాట విని, నువ్వు మా మాట వెళ్ళకు. అయితే ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ సినిమాల్లో ఈనాడు చాలా బాగా చూపిస్తున్నారు, మీరు అబ్జర్వ్ చేయగలిగితే. అందుకనే ఆ సినిమాల గురించి చెప్తున్నాను. సినిమాలు ఎప్పుడు కూడా ది గివ్ యూ ఏ వే ఆఫ్ లివింగ్. మనం ఇలా ఇలా ఆలోచించరుగా, మీరు ఆలోచిస్తే ఎంత ఉందో అందులో. అసలు నేను సినిమా ఆ సినిమా చూపించేస్తే చాలు, ఇంకా మీకు అర్థమైపోతుంది ఎలా జీవించాలి. మరి అలా జీవించే దమ్ముందా? దమ్ముంటే ఐ విల్ లీవ్ యూ. కానీ డెసిషన్ ఈజ్ ఆల్వేజ్ యువర్స్. మాస్టర్ మీరు చెప్పారు, చెప్తే డెసిషన్ ఈజ్ మైన్ అన్న దమ్ము మీకు ఉండాలి. దాని వెనక అతను ఉన్న లాజిక్ అర్థం చేసుకుని ఆ లాజిక్ మీదైపోయినప్పుడు మీ దేశమే గురువు దేశం కూడా. పాయింట్ అర్థమైందా? ఇంకా ఏం చెప్పాను, మొట్టమొదట నో ఒపీనియన్ ఆఫ్ అదర్స్. రెండవది ఏం చెప్పాను, డెసిషన్ ఈజ్ యువర్స్ ఆల్వేజ్ ఈవెన్ నౌ. ఇప్పుడు కూడా నువ్వు పేరుకి సొసైటీ పేరు చెప్తావు, కానీ నీకు నచ్చంది చెయ్యవు, చెప్తావు అంతే. కానీ అన్ఫార్చునేట్గా ఏంటంటే నువ్వు చెయ్యకపోయిన వాళ్ళ ఒపీనియన్కి విలువ ఇస్తావు, బాధపడతావు. కానీ చేసేది నీకు నచ్చేదే చేస్తావు అప్పుడు కూడా. థర్డ్ ఏంటి, నువ్వే డిసైడ్ చేసుకున్నప్పుడు అన్ని పరిస్థితులకి నీవే కారణం. అంచేత ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడతావు, నువ్వే డిసైడ్ చేసుకోవాలి ఎలా బయటపడాలో. ఆ బయటపడటానికి ఇంకొక ఫార్ములా ఇచ్చారు ఋషులు, ఇంకొక ఫార్ములా ఇచ్చారు. అదేం ఫార్ములా ఇచ్చారు అంటే, నువ్వు 3 లెవెల్స్లో జీవిస్తూ ఉంటావు. ఫిజికల్ ప్లేన్లో జీవిస్తూ ఉంటావు, ఇమోషనల్ ప్లేన్లో జీవిస్తూ ఉంటావు, మెంటల్ ప్లేన్లో జీవిస్తూ ఉంటావు. ప్రతివాడు అంతే కదా, శారీరకంగా ఒకలాగా జీవిస్తాడు, ఇమోషనల్గా ఒకలాగా జీవిస్తాడు, మానసికంగా ఒకలాగా జీవిస్తాడు. ఇందాక నేను చెప్పిన రూల్స్ అన్నీ కూడా ఈ 3 ప్లేన్స్కి వర్తిస్తాయి. ఫిజికల్ ప్లేన్కి అదే రూలు. ఏంటి అదే రూలు? నో ఒపీనియన్, సెల్ఫ్ డెసిషన్, రెస్పాన్సిబిలిటీ ఇస్ యువర్స్. ఇది 3 డెసిషన్స్. సో 4వ విధానం జీవించడానికి అసలు లేదు, మీరు కనిపెట్టదలుచుకున్నా. ఇంత సింపుల్ అన్నమాట హౌ టు లివ్. కానీ ఏంటి అక్కడ, ఎలాగైతే నువ్వు ఫిజికల్ ప్లేన్లో యు ఆర్ డిసైడింగ్, ఇమోషనల్ ప్లేన్లో కూడా నువ్వే డిసైడ్ చేసుకోవాలి. అక్కడ కొంచెం ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే ఇమోషనల్ ప్లేన్లో మనకి జీవించటం చేత కాదు, మనకి ప్రవహించటం చేతొచ్చు, కొట్టుకుపోవటం చేతొచ్చు ఇమోషన్స్లో. ఏదైనా ఒక ఇమోషన్ వచ్చేసిందనుకో, నువ్వు కంట్రోల్ చేసుకోలేవు దాన్ని, ఆ ఇమోషన్లో కొట్టుకుపోతావు. అది దుఃఖమైనా కావచ్చు, సుఖమైనా కావచ్చు, ఆనందమైనా కావచ్చు. ఎలాంటి పరిస్థితులైనా నియంత్రణ నీలో లేదు ప్రస్తుతం. ఇంకా ఆలోచనలు వి నెవర్ థింక్. మీరు మనం మేము ఆలోచించగలుగుతున్నాము అని మాత్రం అనకండి. ఈ మాట నేను గుంటూరులో లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు యూజీసీ ఒక కాన్ఫరెన్స్ పెట్టింది నాగార్జున యూనివర్సిటీలో. ఇంటలెక్చువల్ మీట్ అంటే
ఏం చెప్పాలి? లెక్చరర్స్, ప్రొఫెసర్స్, సైంటిస్ట్ వీళ్ళందరూ వచ్చారు. సరే అందరూ మాట్లాడుతున్నారు. నేను మా ప్రిన్సిపాల్ ఏదో నన్ను నువ్వు వెళ్ళాలని అనిపిస్తున్న, నువ్వు వెళ్ళకపోతే ఎట్టా మాకు కాలేజీ తెలుసు అంటే వెళ్ళా, అది నాట్ ఇంట్రెస్టెడ్. నేనేం నోరు విప్పలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డే అయిపోయింది. మా నాన్నగారు లా కాలేజీ డీన్, అని చెప్ప చాలా యూనివర్సిటీస్లో ఉన్న లా లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఆయనకి పరిచయం. నేను మా నాన్నగారికి కొడుకును కనుక వాళ్ళకి తెలుసు, లేకపోతే నేను అనామకుడిని. అందులో ఉన్న ఒక ప్రొఫెసర్, నువ్వేం మాట్లాడటం లేదు రామకృష్ణ, నేను మాట్లాడితే నీకు కోపం వస్తుందయ్యా అన్న. నువ్వు మాట్లాడాలని ఊరుకోకుండా ఏం చేశాడు, మైక్లో అనౌన్స్ చేశాడు. సినిమాల్లో ఏదో వచ్చేస్తారు చూసారా? మొన్ననే ఏదో సినిమా చూస్తున్నాను. నేను సినిమాని దిల్వాలే, వాడు ఏం చేస్తుందంటే కాజోల్ హీరో పాట పాడతాడు అని అనౌన్స్ చేసేస్తుంది. ఏ సినిమాది? సరే ఏదో సినిమా ఉంది కదా, అలాంటి సిచ్యువేషన్ వచ్చింది నాకు. ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు టాక్. ఆ ప్రొఫెసర్ గారు, లా ప్రొఫెసర్ గారు, నేను కెమిస్ట్రీ లెక్చరర్ని, ఇప్పుడు టీజేపీఎస్ కాలేజీ నుంచి వచ్చిన రామకృష్ణ గారు, తన అమూల్యమైనటువంటి, నేను ఇంకా చెప్పలేదు, ఐ డోంట్ నో హౌ హీ కుడ్ మెజర్ ఇట్, అమూల్యమైనటువంటి బంగారపు ఏంటంటారు, అంత ఏదో ఉన్నాయి కదా మాటలు చెప్తారు. నేను చెప్పకుండానే ఆయనకు అర్థమైపోయింది నేను చెప్పేది అమూల్యమైందని, బంగారమైందని. అంటే ఎందుకు ఇది నేను నొక్కి చెప్తున్నాను అర్థం చే, మన మాట్లాడే చాలా మాటలు ఎలాగే నాన్ సెన్సికల్గా మాట్లాడతాం, చాలా గొప్పగా మాట్లాడుతున్నాం అనుకుంటాం. అది కూడా అబ్జర్వ్ చేసుకోండి. మీరు మాటలంటే ఆలోచనలు, మాట అంటే ఆలోచించకుండా మాట్లాడలేవు కదా. అంతేత నువ్వు మాట్లాడే మాటలు ఇలా ఉన్నాయనుకోండి, సరే లేచాక మరి నాకు ఊళ్ళు మండింది. ఇంటలెక్చువల్ మీట్ అన్నారు, ఇందులో నాకు ఒక్కడ ఇంటలెక్చువల్ కనిపించలేదు. వాళ్ళ మొహాలు చూడాల్సింది మీరు ఎప్పుడు, నాకు ఇప్పటికీ తెలుసు. హా అలా అంటారు ఏంటన్నాడు ఎవడు, నాకు మీ సంగతి తెలియదయా, ఐఎమ్ సారీ. నా సంగతి చెప్పుకుంటున్నానన్న, మూర్ఖత్వం ఎలా ఉంటుందో చూడండి. బెన్నాక్ష, బెన్నాక్ష పేరు విన్నారు మీరు? చాలా కాస్టిక్గా రాస్తాడు. కాస్టిక్ అంటే మాట చాలా పొదునుగా పడతాయని. ఏదో ఒక మీటింగ్లో ఆయన ఆమెర్ చేస్తూ ఉంటే 50% ఆఫ్ ద ఆడియన్స్ ఆర్ ఫూల్స్ అన్నది. వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది. నో 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 సారీ, ఓన్లీ 50% పీపుల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ సేయన్నండి. అప్పుడు మాట్లాడారు రెండు ఓటే, ఇందాక చెప్పింది తర్వాత చెప్పింది ఓటే. అంచేత నాకు ఎవరు ఇంటలెక్చువల్స్ కనిపించలేదు అన్న, ఒళ్ళు మండిపోయింది. మిమ్మల్ని అనలేదయా, నన్ను అనుకుంటున్నాను. ఇంకేంటే నేను కెమిస్ట్రీ చెప్తున్నాను, ఈనాటి వరకు కెమిస్ట్రీలో నేనేమీ చెప్పలేదు. నేనేం చెప్పాను, డాల్టన్ ఇలా చెప్పాడు, నీల్స్ బోర్ ఇలా చెప్పాడు, ఐన్స్టీన్ ఇలా చెప్పాడు, ఇంతకీ రామకృష్ణ ఏం చెప్తున్నాడు, నేనేం చెప్పటంలే. మరి ఏమైనా ఇంటలెక్చువల్? ఐఎమ్ రిపీటింగ్. అంటే నాలుగు ఇంగ్లీష్ ముక్కలు చదవటం వచ్చి అర్థం అవుతే ఎవడైనా చెప్పేయగలడు కాదా? అలాగే మీ లా ప్రొఫెసర్స్ కూడా అంతే. మీరు మీలా ఏం లేదు, అక్కడ ఫలానా వాడు అలా చెప్పాడు, ఫలానా వాడు అలా చెప్పాడు అని చెప్తున్నాం మనం అందరము. దీనికి ఇంటలెక్చువల్ మీట్ అనే పేరు తప్పు పెట్టారేమో అనుకుంటున్నాను అని కూర్చున్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, మనం ఆలోచించటం లేదు అన్నది మీకు బురకెక్కించటానికి చెప్పాను. ఇదంతా వీ నెవర్ థింక్, వీ రియాక్ట్. మనం స్పందిస్తాం, స్పందన థింకింగ్ కాదు. అర్థమైందా? ఒక విషయం మీద కానీ, ఒక దాని మీద కానీ మీరు సొంతంగా ఏం ఆలోచిస్తున్నారు? వివేకానంద అలా చెప్పాడు 1893లో ఇక్కడికి వచ్చినప్పుడు. నేను గందరే ఉన్నాడు అనుకుంటా, అప్పుడు రామకృష్ణ మిషన్లో స్పీచ్ అరేంజ్ చేస్తా ఉన్నారు వాళ్ళు. తిడతానయ్యా నేను అన్నాను. ఎందుకు తిడతారు మాస్టర్ అన్నాడు. 1893లో వివేకానంద నైన్టీ త్రీలో నేను చెప్పా. 1893లో వివేకానంద స్పీచ్ ఇచ్చాడు. ఏ స్పీచ్ తెలుసు కదా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని స్పీచ్ ఇచ్చాడు. 100 ఏళ్ళు అయిపోయిందట అది చెప్పి. దాని గురించి 100 ఏళ్ల తర్వాత నేను చెప్పాలట. ఫుల్స్నెస్ కాదు అది. 100 ఏళ్ల కిందట ఒక మహానుభావుడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో తండ్రికి అన్నాడు, చప్పట్లు కొట్టాడు. 100 ఏళ్ల తర్వాత కూడా ఆ మాట విని వాళ్ళు చప్పట్లు కొట్టారు అని నువ్వు చెప్పుకుంటే నీ రామకృష్ణ మిషన్ ఈ 100 ఏళ్లలో ఏం చేసినట్టు, ఏం చేసినట్టు? నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నావు? 100 ఏళ్ల కిందట చెప్పిన దానికి చప్పట్లు కొట్టారు అని ఇప్పటికీ చప్పట్లు కొట్టించుకుంటున్నావు. తిడతా అన్నాను నేను, ఇదే చెప్తానన్నా. వాళ్ళు పిలవలేను అన్నాడు. నేను పిలవలేను మీటింగ్ వాళ్ళు, ఇప్పుడు పిలవలేను. మొన్న ఎప్పుడో కూడా మాట్లాడితే వాళ్ళు అన్నారట, వీళ్ళు ట్రై చేశారు ఎవరో మన వాళ్ళు, పేర్లు మనకు అనవసరం. ఎందుకో తెలుసా, ప్రతి మనిషి కూడా ఆలోచించటానికి భయపడతాడు. వాళ్లే భయపడితే మీరు భయపడతారు. లెర్న్ టు థింక్, ఆలోచించటం నేర్చుకోండి. అది ఈ క్లాసెస్లో మీకు నేర్పిస్తారు. కష్టమేమా ఇది, సుఖంగా మాత్రమే ఉండదు. కానీ అది మీకు సుఖంగా ఉండేటట్టు షుగర్ కోటెడ్ పిల్స్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఇప్పుడు చెప్తున్నది చాలా హై ఫిలాసఫీయే. అరవిందో, శ్రీరామ్ శర్మాచార్య, రజనీష్ వాళ్ళు చెప్పిన ఫిలాసఫీ చెప్తున్నాను. కానీ మధ్య మధ్యన గోదావరి తీసుకొస్తున్నాను, కమలినీ ముఖర్జీ తీసుకొస్తున్నాను, ప్రశాంత వాళ్ళని హీరో ప్రశాంతమా తప్పేట సుమంత్ నాగార్జున మేనల్లుడు. కానీ నా ఉద్దేశం నాగార్జున మేనల్లుడు గోదావరి కాదు, నా ఉద్దేశం ఏంటంటే అర్థమైందా. అంచేత ఫిజికల్గా తాత్కాలికమైన సుఖాలే గురించి మీరు ఆలోచించగలుగుతున్నారు తప్ప లాంగ్ టర్మ్ సుఖాలకి తాత్కాలికమైన కష్టం పడవచ్చు అనేది మర్చిపోయాం మనం. ఫిజికల్గా కూడా ఇది అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను నేను. ఇప్పుడు సుఖంగా ఉంటే చాలు, రేపేమవుతుంది, ఎల్లుండి ఏమవుతుంది, ఈ కాలం పిల్లలు అసలు ఆలోచించకండి. ఇంచేత మనం ఆలోచించటం నేర్పలే వాళ్ళకి పేరెంట్స్గా. వాళ్ళని మీరు చెప్పి ఏం లాభం, నా మాట వింటలేదు అంటాను. నువ్వు మాట వినాల్సిన పనిలే వాడికి. జరగబోయే భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఆలోచించగలిగేటటువంటి పరిస్థితి మీరు చూపించగలిగితే చచ్చిన వాళ్ళ పని చేయరు వాళ్ళు. వాళ్ళకి తాత్కాలికమైన సుఖాల గురించి మనం మాట్లాడుతున్నాం తప్ప, ఎందుకంటే మీకు కూడా తాత్కాలికమైన సుఖం ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్ గోల్స్ లేవు మనకి, ఫిజికల్గా కూడా. ఇమోషనల్గా నో గోల్స్ అట్ ఆల్. ఆలోచన పరంగా మానసికంగా నో థింకింగ్ అట్ ఆల్. ఈ మూడు ఉన్నవాడికే జీవించే కళ నేర్పబడుతుంది. అంటే హీ షుడ్ నో వాట్ హీ వాంట్ ఫిజికల్లీ, హీ షుడ్ నో వాట్ హీ వాంట్ ఇమోషనల్లీ, హీ షుడ్ నో వాట్ హీ వాంట్ మెంటల్లీ. ఈ మూడింటికి తేడా చేసి మీరు నాకు భౌతికంగా ఇది కావాలి, ఇమోషనల్గా ఇది కావాలి, మానసికంగా ఇది కావాలని మీలో ఎవరైనా ఈ క్షణంలో చెప్పగలరా? ఫిజికల్గా ఏం కావాలి మీకు? నో ఆన్సర్. ఉందే ఆన్సర్. ఆలోచించుకుంటే ఏసీ రూమ్ ఉంటే బాగుండేది మాస్టర్. ఇప్పుడు ఏసీ పనికిరాదేమో, ఎండాకాలం అయితే ఏసీ ఉండేది అని ఇప్పుడు ఏసీ పనికిరాదు. మరి ఇంతకి భౌతికంగా ఏం కావాలి మీకు? ఫిజికల్గా ఏం కావాలి ఒక్కళ్ళు చెప్పండి చూద్దాం ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్. సౌండ్ బాడీ అంటే అంటే వాట్ ఈస్ హెల్త్? తమాషా చూడండి, యూ నెవర్ గెట్ ఏ డెఫినిషన్ ఫర్ హెల్త్. డిక్షనరీ తీసి చూడండి. ఏం కావాలి జీవించడానికి? ఏం కావాలి? ఎనర్జీ. హౌ కెన్ యూ గెట్ ఎనర్జీ? యూ కాంట్ హ్యాండిల్ ఇట్ కదా. స్పిరిట్ యూ డోంట్ నో. సంబడీ టోల్డ్ స్పిరిట్ ఎగ్జిస్ట్. హ్యావ్ యూ సీన్ ఇట్? మీరు ఫ్రీగా డిస్కస్ చేయండి. ఇప్పుడు మాస్టర్ చెప్పారు ఇక్కడ ఏదో కూర్చున్నాను కనుక నాకు చాలా ఎక్కువ వచ్చిందని కాదు. సమ్టైమ్స్ మీరు అడిగే చాలా ప్రశ్నలకి జవాబు చెప్పలేను. ఉదాహరణకి ఒక నన్ను అడిగాడు జీవాత్మ పరమాత్మకి తేడా ఏంటని, ఇక్కడే అనుకుంటా ఇఫ్ ఐ రిమెంబర్ రైట్ గణేష్, ఐ సెడ్ ఐ డోంట్ నో. జీవాత్మ అంటేనే ఏంటో నాకు తెలియనప్పుడు పరమాత్మ గురించి నేనేం చెప్తాను. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని అడుగుతాడు. అన్ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే జీవాత్మ ఉంటే ఏంటిదా లేకపోతే ఏంటిదా, ముందు నువ్వున్నావు పాయింట్ అర్థమవుతుందా? అంటే ద ఫస్ట్ రిక్వైర్మెంట్ ఈజ్ హెల్త్. వాట్ ఈజ్ హెల్త్? నోబడీ నోస్. నోబడీ నోస్ ఇన్ ద వరల్డ్, నో డాక్టర్ నోస్. డిక్షనరీ డెఫినిషన్ ఏంటి అంటే డిసీజ్ ఫ్రీ లైఫ్ ఈజ్ హెల్త్ అంటాడు. అంటే హెల్త్ని డిఫైన్ చేయడానికి వాడు ఏమి ఉపయోగించాడు? డిసీజ్ని ఉపయోగించి చెప్తున్నాడు. ఇంచేత యూ జస్ట్ డోంట్ నో వాట్ ఈజ్ డిసీజ్ ఫ్రీ లైఫ్. యూ కెన్ ఇమాజిన్ మీకు ఆ డెఫినిషన్లో ఉన్న నెగటివిటీ అర్థమవుతుందా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాడు ఇచ్చిన డెఫినేషన్ ఇది. డిసీజ్ ఫ్రీ స్టేట్ అన్నాడు హెల్త్ అంటే. అంటే డిసీజ్ లేకుండా ఉంటే హెల్త్. కానీ హిందీలోను సాంస్క్రిట్లోను చాలా కరెక్ట్ డెఫినేషన్ ఉంది హెల్త్ అంటే. అక్కడ స్వాస్థ్యము అంటాం. స్వాస్థ్యము అంటే టు స్టే ఇన్ యువర్ సెల్ఫ్. స్వాస్థితి హెల్త్ అంటే అది టు స్టే ఇన్ యువర్. ఇప్పుడు మీకు చెప్తుందే కదా యూ డిసైడ్ యువర్ సెల్ఫ్, యువర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్, దట్ ఈజ్ హెల్త్. ఆ వేలో థింక్ చేయగలిగితే మీకు హెల్త్ వచ్చేస్తుంది. జస్ట్ ఫిజికల్గా యు గెట్ హెల్త్ ఓన్లీ వెన్ యూ కెన్ స్టే ఇన్ యువర్ సెల్ఫ్. ఇందాక ఇన్ యువర్ సెల్ఫ్ స్టేకి నేను మీకు ఏం ఉదాహరణ ఇచ్చాను, లేబుల్స్ తీసేస్తే మీరు ఆలోచించలేరు, కమ్యూనికేషన్ లేదు అసలు మీకు. నువ్వు ఎవరితో అయినా కమ్యూనికేట్ చేయాలి అంటే యూ షుడ్ హ్యావ్ ఎ లేబుల్. నేను లెక్చర్ అన్నను, కొడుకునను, తండ్రినను, భార్యనను, భర్తనను, స్నేహితున్నను, లేకపోతే కిడ్నాపర్నను. కిడ్నాపర్ అయినా కమ్యూనికేట్ చేయాలి కదా. అంటే ఏంటి, నువ్వేం చేయాలి? లేబుల్ పెట్టుకోవాలి. లేబుల్స్ అన్ని తీసివేస్తే నువ్వు ఉండేటటువంటి ప్రాసెస్ని మెడిటేషన్ అంటాం. మెడిటేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ యువర్ లేబుల్స్ వన్ ఆఫ్టర్ అదర్. ఇంకొక వే ఆఫ్ లైఫ్లో ఇంతవరకు నేను కొన్ని ప్రిన్సిపుల్స్ చెప్పాను నేను మీకు. ఏంటి నేను చెప్పినటువంటి ప్రిన్సిపుల్స్? డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ ఒపీనియన్, డోంట్ కేర్ ఫర్ అదర్స్ ఒపీనియన్, బట్ యాక్ట్ యాజ్ ఇఫ్ యు ఆర్ గివింగ్ వెరీ హై ఒపీనియన్ టు దేర్ ఒపీనియన్. లేకపోతే సమాజంలో జీవించలేము. అబ్బా అమూల్యమైన మాటలు. నేను లేకుండానే నేను ఇప్పటికి గుర్తుంచుకున్నాగా నా మాటలు వినకుండానే అమూల్యమైనది, గోల్డెన్ వర్డ్స్ అని చెప్పాడని. అదే ఈయనకేం రాదు, నన్ను ఇడియట్ అన్నాడు, ఈజ్ ఎ గ్రేటర్ ఇడియట్ దాన్ని అని చెవట ఆయన నేనే ఏంటి పెద్ద చుంటాను ఆయన నేనే బాగుండదు కదా. కానీ ఫ్యాక్ట్ ఏదమ్మా, మిమ్మల్ని మీరు మన యొక్క రియల్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ని అర్థం చేసుకోండి. వీ జస్ట్ డోంట్ నో. అది మీకు అర్థమైపోతే అర్థమయ్యే ముందు రక్షిస్తుంది తమాషా అది. డాక్టర్స్ ఇఫ్ దే నో ద కాజ్ ఆఫ్ ద డిసీజ్, ఆ డిసీజ్ క్యూర్ అయిపోయినట్టే. క్యాన్సర్ని ఎందుకు క్యూర్ చేయలేకపోతున్నారు? వీ డోంట్ నో ద కాజ్ ఫర్ ఇట్. డయాగ్నోసిస్ చేయటం అంటే అర్థం ఏంటి? యూ నో ద కాజ్. కాజ్ ఎప్పుడైతే అర్థమైందో, కారణం ఎప్పుడైతే అర్థమైందో, నువ్వు ఆ డిసీజ్ని క్యూర్ చేసేయగలవు. అలాగే ఇప్పుడు మీకు కాజ్ అర్థమైందా? మొట్టమొదటి కాజ్ ఏంటి అంటే యు ఆర్ నాట్ లివింగ్ యువర్ ఓన్ లైఫ్, యు ఆర్ లివింగ్ ఫర్ ద సొసైటీ. నువ్వు ఎప్పుడైతే సొసైటీ కోసం జీవించటం మొదలు పెడతావు, న్యాచురల్గా బోర్ పోతుంది. అంతే జీవితం అంతా బోరే, ఏం జరిగినా బోరే, ఏం చేసినా బోరే. ఎందుకంటే నువ్వు ఏం చేసినా కూడా ఇతరుల కోసమే చేయటం అలవాటైంది. రెండోది ఏం చెప్పాను, డిసిషన్ ఈజ్ యువర్స్. ఇంకెంత టేక్ ది రెస్పాన్సిబిలిటీ. ఎంత మూర్ఖంగా గవర్నమెంట్ బిహేవ్ చేస్తుందో, పేపర్స్ బిహేవ్ చేస్తుందో మనం కూడా చదువుతాము. యాక్సిడెంట్ అయిపోయాక హూ ఈజ్ ద కాజ్ ఫర్ దట్ యాక్సిడెంట్ అని నువ్వు ఎంక్వైరీ కమిషన్ ఇస్తున్నావు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్? నువ్వేం చేయాలి? యాక్సిడెంట్ ఇంకా జరగకుండా ఏం చేయాలి అన్న దానికి నువ్వు కమిషన్ వేయాలి కాదా? నిజంగా నువ్వు యాక్సిడెంట్లో ఇన్ని వేల మంది చనిపోయారు అని నువ్వు నిజంగా బాధపడితే నువ్వు దేనికి కమిషన్ వేయాలి? యాక్సిడెంట్ ఎవరి వల్ల, ఎవరి వల్ల ఒకళ్ళ వల్ల అయింది, ఏం చేస్తాం? యాక్సిడెంట్ అని అర్థమైంది కదా. అంతేత ఫలానా వాడి వల్ల అయిందని వాడిని ఉద్యోగాల నుంచి పీకేసావో, వాడిని సస్పెండ్ చేశావో, చెయ్యి. ఈజ్ ఇట్ ద సొల్యూషన్? సొల్యూషన్ ఏంటి? మరీ ఆ యాక్సిడెంట్ అవ్వకుండా ఏం చేయాలి? దాని మీద అసలు ఇంతవరకు ఏ కమిషన్ ఎవడూ వేయటం లేదు. ఇంతమంది ఇంటలెక్చువల్ ఫూల్స్ ఉన్నటువంటి ఈ దేశంలో ఆ విషయం ఎవడూ మాట్లాడటం లేదు. నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను, ఎప్పుడు వినేవాళ్ళకి, హైకోర్టులో ఉన్న వాళ్ళకి చెప్తూ ఉంటాను, నేను ఇదే భాషలో చెప్తాను, నేను భాష కూడా ఏం మార్చాను నేను. ఆ భాష ఇష్టం ఉన్న వాళ్ళే వస్తారు నా దగ్గరికి. కానీ మీకు అర్థమవుతోందా? ఇది చెప్పండి, మీరు ముందు మీకు తెలియాలి, ఇది ఇది తప్పు జరుగుతోంది, ఇది ఫార్స్, ఇది ఈ ఫార్స్ వల్ల ఏం జరుగుతుంది? స్కేప్ గోట్ని ఉండడం నువ్వు లేపేస్తావు. నీకు ఎవరి మీద కోపం ఉన్నదో హయ్యర్ అథారిటీకి, హీజ్ రెస్పాన్సిబుల్ అంటావు. ఏం చేస్తావండి? ఈజ్ ఇట్ డెమోక్రసీ? ఇది వే ఆఫ్ థింకింగ్. ఎవడైనా ఆలోచించాడా? ఇలా ఆలోచిస్తే అది ఎంత భయంకరంగా ఉందో అర్థం చేశాక. మరి మీరేమవుతారో నాకు తెలియదు, కానీ ఐ డోంట్ వాంట్ టు బి రాడికల్స్ ఆర్ నక్సలైట్స్. ఐ వాంట్ టు బి రియల్ స్పిరిచువల్ లీడర్స్. యూ కెన్ చేంజ్ ది వరల్డ్. ప్రపంచాన్ని ఈ హౌ టు లివ్ లైఫ్ తెలిసిన వాళ్లే మార్చారు. కృష్ణుడు ఇప్పటికీ కంట్రోల్ చేస్తున్నాడు సొసైటీని, రాముడు ఇప్పటికీ కంట్రోల్ చేస్తున్నాడు, క్రైస్ట్ ఇప్పటికీ కంట్రోల్ చేస్తున్నాడు, మొహమ్మద్ ఇప్పటికీ కంట్రోల్ చేస్తున్నాడు, చేయటం లేదా? మేబీ ఇన్ ఏ రాంగ్ వే. అది తప్పు మొహమ్మద్ది, క్రైస్తుది, కృష్ణుడిది కాదు, తప్పు ఎవరిది? వాళ్ళు ఏం చెప్పారో చదవకుండా వాళ్ళు చెప్పారని వాళ్ళు అనేస్తూ ఉంటే మీరు ఒప్పేసుకోవటం, అది మీ తప్పది. యూ షుడ్ డిసైడ్, కృష్ణుడు అలా అన్నాడా, రాముడు అలా అన్నాడా, మొహమ్మద్ అలా అన్నాడా, సంతేమన్నాడా, మత కలహాలు కావాలన్నాడా? ఐ డోంట్ థింక్. ప్రతి ముస్లిము కాదండి అది చెప్ప. మరి ఎందుకు ఇది జరుగుతున్నాయి? ప్లస్ దానికి మత కలహాలు అని పేరు ఎందుకు పెడుతున్నావు నువ్వు? తప్పు కదా. ఎప్పుడైతే దానికి ఆ కలర్ ఇవ్వవో అసలు దాన్ని వేడిపోతుంది. కానీ ఇదంతా దేనివల్ల వస్తుంది? ఆలోచించటం వల్ల కదా. మరి మీరు ఇలా ఆలోచించగలగటం నేర్చుకుంటే మీ లైఫ్లో ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఏంటో తెలుసా? నువ్వు ఏది కావాలనుకుంటే అది మీ దగ్గరికి వస్తుంది. నువ్వు ప్రయత్నించక్కర్లే దానికోసం. ఐ గివ్ యూ దట్ గ్యారంటీ. నాట్ ఏ వోకల్ గ్యారంటీ లైక్ ఏ పొలిటీషియన్. యు ఆస్క్. జరిగినటువంటి వాళ్ళు కొన్ని వేలాది మంది ఉన్నారు. హౌ ఇట్ కమ్స్ టు యూ, ఇట్ ఫ్లోస్ టు యూ అనమాట. నీ డిజైర్ ఉందే, ఒక చిన్న చిట్కా చెప్పాను నేను మీకు, అది చేస్తున్నారు లేదో నాకు తెలియదు, చేయి ఎందుకంటే మీకు డిజైర్స్ లేవు. ఏం చెప్పాను? 20 మినిట్స్ మార్నింగ్, 20 మినిట్స్ ఈవినింగ్ కూర్చోమంటే కూర్చోలేదు అంటే అర్థం ఏంటి? యు ఆర్ డిజైర్లెస్. ఇంకా ఆన్సర్ ఏదైనా ఉందా? ఇలా కూర్చుంటే మీరు అనుకున్న కోరిక జరుగుతుంది అని చెప్తున్నాను నేను. చెప్పటమే కాదు దానికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా, ఇవ్వటమే కాదు దానికి వారంటీ కార్డు ఇచ్చా. ఎవరు వారంటీ కార్డు? కృష్ణుడు. కృష్ణుడు కంటే పెద్ద వారంటీ కార్డు నేను తేలేను కదా. అయినా మీరు కూర్చోలేకపోయారు, ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. అంటే వాట్ డస్ ఇట్ మీన్? యూ డోంట్ హ్యావ్ ఎ డిజైర్. అండ్ డిజైర్ లేనివాడు జీవించడానికి అనర్హుడు. మీకు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, యు ఆర్ అన్ఫిట్ టు లివ్ బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఎ డిజైర్. ఏ రిలిజియన్ విచ్ టీచర్స్ డిజైర్లెస్నెస్ ఇస్ ఎ ఫూలిష్ రిలిజియన్. ముక్తి నో మీనింగ్, నో డిజైర్. అండ్ డిజైర్ లేకపోతే ఇంకా బతకటం ఎందుకయ్యా? నేను ఏదో మళ్ళీ ఎప్పుడు ఆ సినిమా పేరు మర్చిపోతాను, కానీ గుర్తుంచుకోండి. ఒకడు ఫిల్మ్ఫేర్ చదువుతున్నాడు, డెల్ ఫిల్మ్ఫేర్ చదువుతున్నాడు, తండ్రికి ఒళ్ళు మండిపోయింది రాఘవ. చదువుకో. సరే సరే నాన్న చదువుకుంటాను. చదువుకుంటే ఏమవుతుంది? ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వస్తే ఏమవుతుంది? హాయిగా కాళ్ళ మీద కాలు వేసి కూర్చోవచ్చు. ఇప్పుడు నేను అదే చేస్తున్నా కానీ దాని చదువు. మీరు సినిమాలలో ఉన్నట్టు ఆ డైలాగ్ రైటర్కి కూడా దాన్ని డెప్త్ అర్థం కాదు. ఇవంతా ఏంటంటే ఇన్ఫ్యూషన్ అంట, లోపల నుంచి పుట్టుకొస్తుంది రైటర్స్కి వాళ్ళకి. అందుకే ఎక్కడ సూర్యుడు చూడలేదు అక్కడ కవి చూడగలడంటాడు. కానీ వాడు రైమింగ్ కోసం వేస్తాడు అక్కడ. వాడు పెద్ద తెలివితేటలు ఉపయోగించి వేయడు. కానీ మీకు అర్థమైందా ఎందుకు ఈ ఉదాహరణ ఇస్తున్నాను? మీరు పొద్దున్న 20 నిమిషాలు సాయంత్రం 20 నిమిషాలు ఇలా కూర్చోలేదు అంటే అర్థం ఏంటి అంటే నీ కోరికలు లేవు. కోరికలు లేనప్పుడు నా కోరిక తీర్చం లేదని నువ్వు ఏడుస్తున్నావే, ఆ ఏడుపుకి అర్థం ఉందా? ఎంత నాన్ సెన్సికల్గా ఉంటుందో ఊహించుకోండి మీరు అనాలిసిస్ చేసుకుంటే. కాదా, నా కోరిక ఉంది మాస్టర్, నేను చెప్తున్నాను కదా, ఇది చేసుకో, చేసుకోను మాస్టర్. నేను బలవంతం చేస్తున్నానా? ఇంటూనండి, నేను అనుకున్నది జరగటం లేదు. అనుకున్నది జరగకపోతే ఏం చేయాలి? ఏం చేయమన్నాను? పొద్దున్న 20 నిమిషాలు కూర్చోనండి. నువ్వు నోట్తో అనక్కర్లే, నువ్వు చేయకపోతే అర్థం అదే. నువ్వు నోట్తో చెప్పాలి. ఇందాక నేను చెప్పింది మీరు ప్రాక్టీస్ చేసేస్తున్నారు. ఎవరితో నోట్తో చెప్పక్కర్లే, మీరు చేయకుండా మానేస్తే చాలు. వాడేమో అండు, మీరు చేయను కూర్చోను అంటే కదా ఇప్పుడు నాకు కోపం వస్తుంది. మీరేం అందుగా కరెక్ట్ చెప్పారు మాస్టర్. నేను కూర్చోను. కూర్చోను నువ్వు అనక్కర్లే, కూర్చోలేదు నువ్వు. పాయింట్ అర్థమవుతుందా? ఎంత సింపుల్ హౌ టు లివ్ అనే దానికి ఏమీ కష్టం లేదు. నీకు కోరికలు ఉన్నాయి. ఎంత పిచ్చి కోరిక తీరుతుందని చెప్పాను నేను. ఎంత పిచ్చి కోరికైనా తాజ్మహల్ని రథానికి పూడ్చి పిరమిడ్ తల మీద పెట్టుకుని తిరగాలని ఉంది నాకు అని నువ్వు కోరుకో, జరుగుతుంది. నేను నాట్ జోకింగ్. నువ్వు అది జరిగేంత వరకు కూర్చోవాలి. కాదు మాస్టర్, రావణాసురుడు బ్రహ్మని సాక్షాత్కరింపజేసుకోవటానికి బ్రహ్మలోకం వెళ్ళాడా? వెళ్ళాడా? ఏం చేశాడు? కూర్చున్నాడు అంతే కదా. ఏ ఋషి, ఇంత పెద్ద పెద్ద ఋషులు చాలా చాలా మ్యాజిక్లు చేశారు. ఏం ఎలా చేశారు? కూర్చుంది. అంతకంటే ఏమైనా చేశారు? తపస్సు అంటే అర్థం ఏంటి? కూర్చోడం అయ్యా, కానీ నిద్రపోతూ కూర్చోవడం కాదు. ఓరియంట్ అవ్వాలి మీరు. దేనికి ఓరియంట్? ఆ డిజైర్కి ఓరియంట్ అవుతే చాలు. నీకు కావాల్సిన కోరిక పెట్టుకుంటే చాలు, అది వచ్చేస్తుంది. ప్రకృతిలో ఉన్నటువంటి అంత సింపుల్ థింగ్ నీకు అర్థం కావటం లే. సో సింపుల్. ఆనంద్ అనే సినిమాలో ఒక డైలాగు. ఆనంద్ హిందీ సినిమా చూసారా? మంచి కప్పు కాఫీ కప్, మంచి కాఫీ కప్పు లాంటి సినిమా కూడా ఆనందే. అది కాదు హిందీ ఆనంద్, హృషికేష్ ముఖర్జీ, రాజేష్ ఖన్నా. ఎప్పుడైనా ఇక్కడ వేయండి. నా లైఫ్ ఆ పిక్చర్తో చేంజ్ అయింది. అండ్ పిక్చర్స్ చేంజ్ మై లైఫ్. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది పిక్చర్స్ నేను అలా చూస్తాను. ఇట్ చేంజెస్ యువర్ లైఫ్. అందులో వాడు ఒక మాట అన్నాడు. ఒక వీడు వంటవాడు, ఒక పెద్ద ఇంట్లో అంటే అట్లా ఆఫీస్లో పనిచేసే ఆఫీసర్ ఉన్నాడు. అన్న తమ్ముడేమో ఒక ప్రొఫెసరు అలాగా. ఆ ప్రొఫెసర్ ఒక మాట అంటాడు, నేను ఇంగ్లీష్లో ఒక మాట అంటాడు. ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు బి సింపుల్. సింపుల్గా ఉండటం చాలా కష్టం అన్నాడు. కోరికలు తీర్చుకోవటానికి ఉత్తిని కూర్చోమంటే మీకు ఎంత కష్టం? ఈ మంత్ర జపం చేసే, ఆ మంత్ర జపం చేసే, ఆ యజ్ఞాలు చేసే, ఆ గురువు వెంట పరిగెట్టు, ఈ గురువు వెంట పరిగెట్టు మీకు నచ్చుతుంది. ఎందుకమ్మా పరిగెట్టాలంతా కూడా మాట్లాడకుండా కూర్చో. కానీ ఈవెన్ యువర్ లెర్నింగ్, మీ పిల్లవాడు డాక్టర్ అవుతున్నాడు, ఎలా అవుతాడు? క్లాస్కి వెళ్ళి ఏం చేస్తాడు? పరిగెడతాడా? కూర్చుంటాడు. కాదా? అంటే నీకు ఏదైనా ఒక టాలెంట్ రావాలి అంటే నువ్వేం చూస్తున్నావు? మరి నీ కోరిక తీర్చుకోవటానికి కూర్చో అంటే ఎందుకు కూర్చో లేకుండా ఉన్నావు? రెండే కారణాలు, ఒకటి నీ కోరికలు లేవు. ఉన్నాయండి, మరి ఉంటే కూర్చుంటావుగా. ఏం లేదమ్మా, వే ఆఫ్ సిట్టింగ్ లో ప్రాబ్లం ఏముంటుంది? కోరిక తీర్చుందంటే ఇప్పుడు నువ్వు కూర్చుంటే 20 రూపాయలు ఇస్తానంటే కూర్చుంటావు. అదో సినిమా ఉంది, 10 రూపాయకి కూర్చుంటాడు ఐస్ లో స్టాంప్. ఏంట సినిమా? ఎదురింటి పెళ్ళం ఏదో. పావలా ఇస్తానంటే కూర్చున్నాడు వాడు, కదలకుండా చిన్న కుర్రాడు. పాయింట్ అర్థమవుతుంది. ఎందుకు ఎందుకు ఆ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నానంటే, మీ డిజైన్స్కి ఆ పావలా పాటి విలువ కూడా లేదు కనుక నువ్వు కూర్చోవటం లేదు అని మీ బుర్రకి ఎక్కించడానికి చెప్తున్నాను. ఎవడో నీకు ఇచ్చేస్తే ఉల్ఫాగా తీసుకుంటావు తప్ప, నేను ప్రయత్నిస్తే వస్తుంది అంటే నువ్వు ఏ ప్రయత్నం చేయటానికి ఇష్టపడటం లేదు అన్నది అర్థం చేసుకోండి. ఆ సీరియస్నెస్ అర్థం అవుతే తప్ప స్పిరిచువలిజం అందుకే చాలా మందికి నచ్చదు నేను చెప్తే. కానీ ఐఎమ్ ఏ సైంటిస్ట్, ఉన్నది ఉన్నట్టు చెప్పడం అలవాటు నాకు. దాని మీద ఇంత ముందు మీరు చాలా మంచివాళ్ళు అండి. మీ కోరికలు ఉన్నాయి కానీ మీకు కుటుంబ బాధ్యతలు, యాజ్ ఇఫ్ యు ఆర్ రియల్లీ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ సీరియస్లీ. కుటుంబ బాధ్యతలు ఇంకా అంటే ఆఫీస్ బాధ్యతలు, ఫ్రెండ్స్ బాధ్యతలు, పిల్లల బాధ్యతలు. ఈ పిల్లల బాధ్యతలు ఎలా తీసుకుంటారో తెలుసా? పరీక్షల దగ్గరికి వచ్చే మాస్టారు మా పిల్లవాడు టీవీ చూస్తున్నాడు ఎలా అన్నారు. కేబుల్ కనెక్షన్ తీసే అన్నారు. మరి నాకు అది నీ బాధ్యత, పిల్లవాడి బాధ్యత అది. చాలా నార్మల్ అని ఎందుకు అనిపిస్తుందంటే అందరూ అలాగే తీసుకున్నారు కనుక అది కరెక్ట్ అనిపిస్తుంది. కానీ అది కరెక్ట్ కాదు ఆలోచించటం వస్తే. ఇఫ్ యూ థింక్ కరెక్ట్లీ కరెక్ట్ సొల్యూషన్ వచ్చేస్తుంది మీకు. అంతేలా మొత్తం మీకు అసలు మళ్ళీ మీరు ఏ గురువు దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఇవాళ నేను చెప్పింది గుర్తుంచుకుంటే మొట్టమొదటి ఏంటి? స్టూపిడ్, ఎవరు ఎక్సెప్ట్ యూ. మీకు ఎవడు సలహాలు ఇచ్చినా వాడెవడు. కానీ ఇంకో హింట్ బ్రాకెట్స్ ఏంటి? డోంట్ సే టు హిమ్, మనసులో అనుకోవండి. రెండోది ఏం చెప్పాను? డెసిషన్ ఈజ్ యువర్స్. ఎంత పెద్ద గురువు ఏమి చెప్పినా ద డెసిషన్ ఈజ్ ఫైనల్ యువర్స్. భగవద్గీత ఎంత అద్భుతంగా పాయింటింగ్ చెప్తుందో, ఏదే చేసి తదాకులు. నీకు ఏది ఇష్టం అవుతే అది చేయను ఆయన అన్నాడు కృష్ణుడు. నేను చెప్తున్నానని చేయకు, మళ్ళా ఏడుస్తాడు. అక్కడ ఏమని ఏడుస్తాడు? నాకు మంచిదంటే ఏంటో తెలియటం లేదు, ఏం చెయ్యాలో నాకు అర్థం చేయటం లేదు. ఏంటో శ్లోకాలి కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేత యేయస్యా నిశ్చితం బ్రూహితన్ని శిష్య స్నేహం చాధిమాంతాం ప్రపన్న. ఏడుస్తూ అంటాడు, నాకేం చేయాలో అర్థం అవటం లేదు. కార్పణ్య దోషోపహత స్వ, నేను పిరికివాడిని. డైరెక్ట్గా అర్జునుడు చెప్తున్నాడు, నేను పిరికివాడిని. ప్రగల్భాలు చెప్పి వచ్చాను కానీ నా వాళ్ళ మీద బాణాలు వేసే శక్తి నాకు లేదు. ఐఎమ్ ఏ వీక్ మ్యాన్. అందుకే ఏడుస్తున్నాడు. నాతో యుద్ధం చేయడం చేతకాక కాదు, ఎదురుకుండా ఉన్నది అన్నదమ్ములే, సొంత బంధువులే, వాళ్ళ మీద బాణాలు ఏమే వేస్తాడు. కార్పణ్య దోషోపహత స్వభావ, ఐ నో ఇట్ ఈజ్ రాంగ్. మీరు కూడా మీరు చెప్పిందంతా కరెక్టే మాస్టర్, మేము చెయ్యం. అదనమాట అర్జునుడు చెప్పింది కూడా. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేత, ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియటం లేదు నాకు. సమ్మూఢుణ్ణి ఐ బికమ్ ఏ ఫూల్. అర్జునుడు మాటలేదు, నేచురల్లీ మనకు కూడా ఆటోమేటిక్గా వర్తిస్తా. అర్జునుడికి వర్తిస్తే మనకిందుకు వర్తించం. ధర్మ సమ్మూఢచేత, ఏది ధర్మమో ఏది ఉచితమో ఏది అనుచితమో నాకు తెలియటం లేదు. ఎత్ శ్రేయస్య నిశ్చితం బ్రూహితన్ని, డిసైడ్ చేసి చెప్పు ఏది నాకు మంచిదో. శిష్య స్నేహం శాధిమాంతాం ప్రపన్నం, నేను నీ శిష్యుణ్ణి అని అక్కడ అంటాడు మొట్టమొదటిసారి. అంతవరకు బావా బావా అన్నాడు, ఈ లెవెల్ వచ్చేసరికల్లా ఏమన్నాడు? సాధిమాత్వం ప్రపన్నం, నీకు శరణు తెచ్చుకున్నాను నేనన్నాను. కానీ శిష్యుడు ఆ మాట అనొచ్చు, నాకు నువ్వు డిసైడ్ చేసి చెప్పు అని అర్జునుడు అడిగాడు. కానీ మీకు ఇచ్చిన ఫిలాసఫీ ఏంటి, నేను డెసిషన్ మస్ట్ బి, అదే శ్రీకృష్ణుడు చేస్తాడు. అక్కడ ఎంత చెప్పినా మళ్ళా ఏమంటాడు, ఎదే చేసి కథ నీ ఇష్టం, నువ్వు నన్ను గురువుగా స్వీకరించి నాకు ఏది మంచిదో నువ్వు నాకు బంధువి కూడా చెప్పు నాయన అంటే చెప్పలే, దట్ ఈజ్ ద రియల్ గురు. స్పిరిచువలిజంలో భగవద్గీతలో చెప్పిందే చెప్తున్నాను నేను మీకు, సినిమా పేర్లు అవి చెప్పి ఒకనే మీకు, ఎందుకంటే యు కెన్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ ఎ బెటర్ వే. అర్జునుడు శ్రీకృష్ణుడు అంటే ఎక్కడో ఉంటారు, కానీ ఇక్కడ ఈ సినిమాల్లో కూడా చెప్పింది అదే పాయింట్. అర్థమైంది ఏం చెప్పాను, ఈ చేంజ్ చేసుకోండి లైఫ్ని వాళ్ళ నుంచి, అలాగా కష్టం అది, అలవాటు పడిపోయారు కదా. కానీ అసంభవం కాదు, అసంభవం కాదు. మెనీ పీపుల్ హ్యావ్ బికమ్ గ్రేట్, యూ ఆల్సో కెన్ బికమ్ గ్రేట్. ఇంకోటి ఏంటి చేయగలరు మీరు ఈనాడు దేశకాల పరిస్థితుల్లో, ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఇన్ ఎ కెవాస్, మొత్తం ప్రపంచం అంతా కూడా అర్ధరహితమైనటువంటి జీవితం జీవిస్తుంది. అమెరికా ప్రెసిడెంటే హెల్ప్లెస్, ఆల్ ప్రెసిడెంట్స్, ఆల్ గవర్నమెంట్స్, ఆల్ మిలిటరీస్ హెల్ప్లెస్. అర్థమవుతుంది అది మీకు, గవర్నమెంట్ లేదు ఎక్కడ, ఎక్కడ గవర్నమెంట్ లేదు, భ్రాంతి ఉంది, గవర్నమెంట్ ఉందనే భ్రాంతి. నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ మీద టెర్రరిస్ట్ అటాక్ గురించి చదివారు కదా, ఫోటోలు చూశారు కదా, ఎంత ఉంది అక్కడ ఎమ్యూనిషన్, మొత్తం హెడ్ క్వార్టర్సే కాదు నాగ్పూరే లేపేయచ్చు వాళ్ళ దగ్గర ఉన్నదంతా. కానీ జరిగింది ఏంటి అక్కడ, వాళ్ళు తెచ్చారు. అంటే డూ యూ థింక్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ద మిలిటరీ అండ్ మిలిటరీ వాళ్ళు లేదండి అక్కడ పోలీస్, వాళ్ళకి అంతా అయిపోయి కదా వాళ్ళకి తెలిసేది. మన సినిమాలు చాలా కరెక్ట్గా ఉంటాయి, హీరో చిత కొట్టేస్తాడు అంతా అయిపోయాక లాస్ట్న పోలీస్ ఎంటర్ అవుతుంది. ముందు ఎలా ఎంటర్ అవుతారు, వాళ్ళకి దివ్య దృష్టి ఉంటుంది, అక్కడ యుద్ధం జరుగుతుంది కొట్టుకుంటున్నారని, కొట్టుకునేవాడికి ఫోన్ చేసి తీరకుండదు, కొట్టగలిగేవాడు ఫోన్ చేయడుగా, ఫోన్ చేద్దాం అనుకునేవాడికి ఫోన్ చేసి వీలు ఉండదు. అంటే పాపం పోలీసులకి సపోర్ట్ చేస్తున్నాను నేను, పాపం దే కాంట్ కమ్. కానీ ఆ ముగ్గురు చచ్చిపోయారు, ఎలా జరిగింది అది కొంచెం ఆలోచించొద్దు మీరు, మీకు కొంచెం ఆ పాయింట్ అర్థమవుతుందా ఏం చెప్తున్నాను. వాళ్ళు అటాక్ చేయడానికి వచ్చారు, క్యాంప్ జరుగుతుంది, AK-47 రైఫిల్స్ అంటే ఒకసారి ఇలా మీటర్ నొక్కితే 120 కంటే ఎక్కువ గుళ్ళు ఒకేసారి బయటకు వస్తాయి. క్యాంప్లో 500 మంది ఉంటారు, వీళ్ళు ఎవరి మీద గురి పెట్టక్కర్లే. కానీ ఆశ్చర్యం, వాళ్ళు తెచ్చారు అండ్ పోలీస్ టేక్ ద క్రెడిట్. మరి క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి, క్రెడిట్ మీలాంటి వాళ్ళకి వెళ్ళాలి, ఈ యజ్ఞం చేస్తున్నటువంటి వాళ్ళకి వెళ్ళాలి. కానీ మీరు తెలియదుగా, మీరు ఇక్కడ యజ్ఞం చేస్తే అక్కడ అలాంటి రిజల్ట్ వస్తుందని. మీరేం చేస్తారంటే మా ఇంట్లో ఏమవుతుంది అని చూస్తారు. మీ ఇంట్లో ఏమవదు, ఇంకేంటంటే ఈ యజ్ఞము అది కూడా విశ్వ కళ్యాణ హేతవ. ఈ యజ్ఞాలన్నీ కూడా వేదాల్లో ఏం చెప్పబడి ఉంటుంది అంటే ఈ యజ్ఞాలన్నీ కూడా విశ్వ కళ్యాణం కోసం చేయాలి. అంచేత ఏం చేస్తాను, షుగర్ కోటెడ్ పిల్ ఇచ్చేస్తే చాలా మంచిది మీకు అని చెప్తా, మీకోసం మీరు చేసుకుంటారు, అక్కడ జరుగుతుంది న్యాచురల్గా మీకు మంచి జరుగుతుంది. నేచర్లో ఉన్నది ఏంటి అంటే నువ్వు మంచి చేస్తే ఖచ్చితంగా నువ్వు వద్దన్నా మంచి వస్తుంది. అంచేత నువ్వు చేస్తున్నటువంటి యజ్ఞాల వల్ల ప్రపంచంలో ఎక్కడైనా ఒక పెద్ద మిలిటెంట్ అటాక్ ఆగితే నేచర్ నోస్, మీరు చేశారని మళ్ళా దానికి మీరే ఎస్ దిస్ ఇస్ సర్టిఫైడ్ దట్ సో అండ్ సో హ్యాస్ పార్టిసిపెంట్ ఇన్ దిస్ యజ్ఞ దేర్ ఫోర్ హీ షుడ్ బి గివెన్ దిస్ టైప్ ఆఫ్ ఏంటంటారు దాన్ని బెనిఫిట్స్. నేచర్ ఇచ్చేస్తుంది అడగకుండా మీ సీరియస్నెస్. ఎందుకు ఇది చెప్పాను అర్థమైనా, నిన్న 3 రకాలైనటువంటి యజ్ఞాలు మిమ్మల్ని చేసుకోమన్నాను. అదైనా మీరు 2 రకాలుగా చేసుకోవచ్చు. ఈనాడు ఉన్నటువంటి విషమ పరిస్థితులలో ఇలాంటి సొసైటీని మన పిల్లలకి కూడా అందజేస్తే బతుకు వాల్యూ లేదు. మీరు ఆలోచించగలిగితే దానికి దిస్ ఈజ్ ది ఓన్లీ సొల్యూషన్. ఇంకా ఏ మిలిటరీ కానీ ఏ గవర్నమెంట్ కానీ ఎవడు కానీ ఏమీ చేయలేడు. కానీ కృష్ణుడే బలవంతం చెయ్యకపోతే నేను మాత్రం ఏం చేయగలను? మీరు చేసి తీరాలని ఏం అన్నాను నేను? యథేచ్ఛసి సదాగురు. కానీ మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ, ఇలాంటి సొసైటీ ఉండదు, రాదు. అంచేత అంతా బాగా ఉన్నప్పుడు మేము యజ్ఞాలు చేస్తామండి, మీరు చేయక్కర్లేదండి, మేము కూడా జైలుకి వెళ్తామండి, మాకు తామరపత్రం వస్తుందా? రాదండి. ఇప్పుడు జైలుకి వెళ్తే అలాగే ఈ టైం, ఈ కాలాన్ని అర్థం చేసుకుని ప్రిన్సిపల్స్ చాలా సింపుల్గా చెప్పేశాను నేను. మీ కోరికలే తీర్చుకోదలుచుకుంటే, హాయిగా బతక తెలుసుకుంటే ఈ క్లాస్ వినండి, దీని ప్రకారం మీ జీవితాలు మార్చేసుకోండి, మారిపోతుంది. మళ్ళీ మీరేం నా దగ్గరికి రావక్కర్లే. కానీ మనం ఈ పవర్ని, మైండ్ పవర్ కంటే కూడా పెద్ద పవర్ ఇది, స్పిరిచువల్ పవర్ ఈజ్ మచ్ గ్రేటర్ పవర్ దెన్ మైండ్ పవర్. అందుకే పెన్ ఈజ్ మైటియర్ దెన్ సోల్డ్ అంటాం, ఒప్పుకుంటాం కదా. పెన్ ఈజ్ మైటియర్ దెన్ సోల్డ్ అంటే అర్థం, కలము కత్తి కంటే బలమైంది, ఆత్మ యొక్క శక్తి పెన్ను కంటే బలమైంది, దట్ ఈజ్ ఇండియన్ ఫిలాసఫీ. దానికి ఈ విశేషమైనటువంటి క్లాసెస్ ప్రతిరోజు 4 to 6 నేను చెప్పేది ఎందుకు అంటే, రిపీట్ చేస్తా వీటిని నేను, ఎందుకంటే అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఇలా మారకుండా నేను ఎంత పెద్ద 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 చెప్పినా లాభం లేదు. మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడికి 125 సంవత్సరాలు, అర్జునుడికి 86 సంవత్సరాలు. భగవద్గీతలో మొట్టమొదటిసారి అర్జునుడు కృష్ణుడు అంటే అజానత మహిమానం తెలియదం, హే కృష్ణ హే యాదవ హే సఖే, విశ్వరూపం చూపించాక రియాక్ట్ అవుతాడు. అజానత మహిమానం తెలియదం, మీ యొక్క ఈ గొప్పతనాన్ని నాకు తెలుసుకోలేకపోయాను, మీతోనే ఉన్నాను అని ఏమని చెప్పాను? హే యాదవ, హే కృష్ణ, హే సఖా, మూడు బాగోలేదనుకో యాదవుడా అనేవాడు. వీడు క్షత్రియుడు కదా, రిలేషన్షిప్ అది పెట్టుకోవాలనుకో హే సఖే, లేదు అంటే ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ కదా బావ కృష్ణ అన్నాను. అమంతా కూడా నన్ను క్షమించేసి అని లాస్ట్ అని అంటాడు. కరిష్యే వచనంతో, నువ్వు చెప్పిందే చేస్తాను, చెప్పిందే చేస్తానని నోటితో అని నువ్వు ఇంకోలాగా చేస్తావు. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి నా దగ్గర. నోబడీ డస్ వాట్ ఐ సే, దే డూ వాట్ దే వాంట్, దే షుడ్ డూ ఇట్. ఇంకైతే ముందే చెప్పాను కదా, యూ హ్యావ్ టు డిసైడ్ అని. కానీ ఇక్కడ ద డెసిషన్ ఈజ్ యువర్స్ వెదర్ యూ డూ వాట్ యూ వాంట్ ఆర్ వాట్ ఐ సే. చాలా అర్థమైందా? నేను చెప్పింది నేను చెప్పాను కనుక నువ్వు చేయకు, నువ్వు ఎందుకు చేస్తావు? నీకు ఇష్టం కనుక. మా యాంగిల్లో, ఈ బ్యాక్గ్రౌండ్లో మీరు ఇంటి దగ్గర ఎలాగో కూర్చోరు కనుక, నేనేం చేస్తాను ఇక్కడ మిమ్మల్ని 20 నిమిషాలు కూర్చోగలుగుతా. దాంతోపాటు ఓ ప్రాణాయామం కూడా కలుపుతాం 5 మినిట్స్ బ్రేక్ తర్వాత.